నా కథ చెప్పవా?
మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై
సీతారాంధ.
మనం ఏం వింటున్నాం రియాన్ష్?
పాతాళ దుర్గం.
ఎస్, పాతాళ దుర్గం. సైనికులకు గుహలలో కాలశంబరుడు, కుంభీరుడు కనిపించలేదు. ఒక గుహలో సైనికులిద్దరినీ కూడా కొండ చిలువ తింటూ ఉన్నది. ధూమకుడికి కాలశంభరుడి మంత్రదండం దొరికింది. ఆ సమయంలో కదంబ దేశ మంత్రి ఒళ్ళంతా గాయాలతో గుర్రం మీద వచ్చి తమ రాజైనటువంటి ఉగ్రసేనుడి ముందు సర్వనాశనం అంటూ కింద పడిపోయాడు. తర్వాత ఏం జరిగింది ఈ పాడ్కాస్ట్లో విందాం. గంగాధరుడు వైద్యుణ్ణి పిలిచి కదంబ మంత్రికి తగిలిన గాయాలకు చికిత్స చేయమన్నాడు. ఇద్దరు సైనికులు మంత్రిని ఒక రాయి మీద కూర్చోబెట్టారు. రాజు ఉగ్రసేనుడు అతడికి ముందుకు వచ్చి, మంత్రిగారు ఏమైంది, ఇదంతా ఏమిటి, మీకు ఇన్ని దెబ్బలు ఎలా తగిలాయి మంత్రివర్యా అని అడిగాడు. గంగాధరుడు వైద్యుణ్ణి త్వరగా గాయాలకు అకట్లు కట్టమని చెప్పి ఆ పని పూర్తి కాగానే, మంత్రివర్యా ఇప్పుడు చెప్పండి, కదంబ నగరాన్ని శత్రువులు ఏమైనా ఆక్రమించుకున్నారా అని ప్రశ్నించాడు. కదంబ మంత్రి దాహం కావాలని అలా అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడు. సైనికుడు ఒకడు ఆయనకు మంచినీళ్ళు ఇచ్చాడు. మంత్రి దాహం తీర్చుకొని కొంచెం సేపటి తర్వాత, వీరు కుంతల దేశ మహామంత్రుల్లాగా ఉన్నారు అంటూ గంగాధరుడి వైపు తలాడించి, కదంబ నగరం మీదకి ఎవరో శత్రువులు దాడి చేశారు అని వినగానే నేను ఆ వచ్చిన వారు కుంతల దేశ సైనికులై ఉంటారని అనుకున్నాను అంటూ ఉగ్రసేనుడి వైపు చూసి భయంగా చూశాడు. రాజు ఉగ్రసేనుడు కోపంగా వణికిపోతూ, కదంబ నగరం శత్రువుల వశమైపోయింది, అదేనా నువ్వు చెప్పాలనుకుంటున్నది అంటూ మంత్రిని గట్టిగా మంత్రి మీదకి అరిచాడు. మహారాజా మీరు కోపగించకండి అంటూ గంగాధరుడు ఉగ్రసేనుడిని శాంతపరిచి, ఇంతకు ఆ శత్రువులు ఎవరు అని కదంబ మంత్రిని అడిగాడు. శత్రువులు పరదేశీయులైతే నగరం ఒక పట్టాన వాళ్ళ వశమై ఉండేది కాదు. విద్రోహం తలబెట్టింది కదంబ దేశ యొక్క పౌరులే, అంటే కదంబ దేశంలో ఉన్నటువంటి ప్రజలే మా మీద తిరుగుబాటు చేసిండ్రు అనేసరికి వాళ్ళు ఉరుముల్లేని పిడుగుల పాటులాగా, అంటే ఉరుముల్లేని పిడుగుపాటులాగా, అంటే పిడుగులు ఎట్లొస్తాయి, ఉరుములతో వస్తాయి, కానీ సైలెంట్గా వీళ్ళొచ్చి అటాక్ చేసిండని చెప్తున్నాడు. మబ్బులు లేని జడివానలాగా హఠాత్తుగా వచ్చి నగరం మీద పడ్డారు. నగర పౌరుల్లో చాలామంది వాళ్ళతో ఏకమయ్యారు. ఇంకేముంది, క్షణాల మీద రాజభవనంకి వచ్చి అక్కడ ఉన్నటువంటి ధనాగారంలో ఉన్న ధనాన్నంతా కూడా తీసుకొని వెళ్ళారు అన్నాడు కదంబ మంత్రి. హా, ధనాగారంలో ధనాన్ని కొల్లగొట్టారా? అయ్యో, నా ధనాగారం ఎన్నో తరాల నుండి కష్టపడి కూడబెట్టుకున్న డబ్బు, బంగారం, వెండి అంతా అంటూ ఉగ్రసేనుడు గాయపడ్డ బెబ్బులిలా భీకరంగా కేకపెట్టి, ఇంతకు ఆ రాజద్రోహులకు నాయకులెవరు? వాళ్ళనిప్పుడే నా కత్తికి ఎర చేస్తాను, ఏదిరా నా కత్తి అని కత్తి గురించి చూస్తున్నాడు. తన గుర్రం వైపు పరిగెత్తబోయాడు. గంగాధరుడు ఉగ్రసేనుడి భుజం పట్టుకొని ఆపుతూ, మహారాజా, తమకు మీ కుమార్తె ఎక్కువనా లేకుంటే ఆ డబ్బు ఎక్కువనో నాకు అర్థం కావటం లేదు, కొంచెం శాంతించండి, తొందరపడి లాభం లేదు అని అంటాడు. అట్లా అని కదంబ మంత్రితో ఏమంటాడంటే, ఆ విద్రోహులు అంటే ఎవరైతే మొత్తం ఆ ధనాగారంలో ఉన్న ధనాన్ని వెతుక్కొని వెళ్ళిపోయినరో, అక్కడికి వచ్చిన వాళ్లకు నాయకులు ఎవరైనా ఉన్నారా, అంటే లీడర్స్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. లేక అంతా ఒట్టి అలగా జనమా, అని కేవలం వాళ్ళు డబ్బు కొల్లగొట్టడానికి వచ్చినటువంటి జనమా అని అడుగుతాడు. మహామంత్రి, వాళ్లకు నాయకులు లేకపోవడం ఏమిటి, ధూమకుడు సోమకుడే వాళ్ళ నాయకులు, మొత్తం కూడా అక్కడ ఉన్న డబ్బును దోచమని వాళ్ళను అక్కడికి వెళ్ళమని చెప్పింది ఆ ఇద్దరే అంటూ జనాలని వాళ్ళు బాగా రెచ్చగొట్టారు, మా మీదకు వదిలారు అని అన్నాడు కదంబ మంత్రి. సోమకుడు పళ్ళు కొరికి బాగా కోపంగా కత్తి తీసుకొని రాబోయేంతలో ధూమకుడు అతన్ని వద్దు ఇప్పుడు వద్దు అన్నట్టు కనుసైగలతో వారించిండు. గంగాధరుడి ముందుకు వచ్చి, ప్రభు చూశారు కదా ఈ అన్యాయం, గడిచిన 2 రోజులుగా మేము కదంబ నగర దగ్గరలోనే లేము, కదంబరాజ్య పాలకులు ఎంత నీచులో, ఎంత అబద్ధాల కోరులో, ఇప్పటికైనా మీకు అర్థమైందా, మేమిద్దరం అక్కడేమైనా ఉన్నామా, మా మీద ఎలా చాడులు చెప్తున్నారో చూడండి అని ప్రశ్నించాడు. గంగాధరుడు కదంబ మంత్రి వైపు ఏదో వింతగా చూస్తూ, గత 48 గంటల్లో కదంబ పాలకులు ఒక్కగానొక్క నిజమైన పలికిన పాపన పోలేదు. యువరాణిని రాక్షసుడు ఎత్తుకుపోయాడు. కోశాగారం కొల్లగొట్టబడింది. అంటే ధనాన్ని అందరూ కూడా డబ్బును దోచుకొని వెళ్ళిండ్రు. రాజ్యం శత్రువుల హస్తగతమైంది. పాలకులిద్దరూ ప్రమాదకరమైన గాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంతకన్నా చేసిన పాపాలకు ఆడిన అబద్ధాలకు మరేం ప్రాయశ్చిత్తం జరగాలి అన్నాడు. రాజు ఉగ్రసేనుడు అవమానంతో కుంగిపోతూ, మహామంత్రి, జరిగిన దానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. రాజ్యం పోయిందన్న దిగులు నాకేం లేదు. నా కుమార్తెను ఆ రాక్షసుడి నుంచి కాపాడే ప్రయత్నంలో మీ నుంచి నాకు సహకారం కావాలి అన్నాడు. సహకారం ఏమిటి? ఖచ్చితంగా చేస్తాం మహారాజా. శశికాంతుణ్ణి మాంత్రికుడు ఎత్తుకుపోయాడని నా అనుమానం అంటూ గంగాధరుడు ఆగి, అధ్వనులేమిటి? ఏమిటా తప్పెట్ట మూతలు? కేకలు మీకేమైనా వినబడుతున్నాయా అంటూ తన సైనికుల వైపు తిరిగి ప్రశ్నించాడు. సైనికుల్లో 2 ముగ్గురు అక్కడ ఎత్తుగా ఉన్న రాళ్ళ మీదకెక్కి తప్పెట్ట ధ్వనులు, బూరల నుంచి వచ్చే మూతలు వినవస్తున్నటువంటి దిక్కు వైపు చూసి, ప్రభు, జనం గుంపులుగా ఇటువైపు వస్తున్నారు. వాళ్ళలో కొందరు నాట్యాలు చేస్తూ డప్పులు కొట్టుకుంటూ వస్తున్నారు అని చెప్పాడు. అంతలో ఒక అశ్వికుడు చెట్ల మధ్య నుంచి బాణంలా దూసుకు వచ్చి ఉగ్రసేనుడికి అల్లంత దూరంలో గుర్రం దిగాడు. అతడు ధరించిన దుస్తులు అక్కడక్కడ కాలి ఉన్నాయి. అతని దగ్గర ఖడ్గం కూడా లేదు. అతడు ఉగ్రసేనుడి కోశాధికారి. మహారాజా, కోశాధికారంలో ఉన్నటువంటి, అంటే అక్కడ ఉన్నటువంటి డబ్బును కూడా తీసుకుని వెళ్ళారు మహారాజా. నేను ప్రాణాలతో పారిపోయి వచ్చాను. జనం మీకోసం ఇటువైపు వస్తున్నారు. మిమ్మల్ని వాళ్ళు చంపుతారేమో అని నాకు అనుమానం కలుగుతున్నది. పారిపోకపోతే మీ ప్రాణాలు కూడా దక్కవు అంటూ ఆ కోశాధికారి రాజు కాళ్ళ మీద పడిపోయాడు. ఎక్కడికి పారిపోవటం? ఎలా పారిపోవటం? అన్నాడు గంగాధరుడు. ధూమక సోమకుల్ని దగ్గరికి రావాల్సిందిగా పిలిచాడు. సైన్యాలను సమకూర్చుకొని ఆ రాజద్రోహులను హతమార్చండి మహారాజా అంటూ కదంబ మంత్రి తమ రాజుకు సలహా పలికాడు. సైన్యాలు అంటూ గంగాధరుడు హేళనగా నవ్వి, పౌరులందరూ ఎదురు తిరిగారు. ఇంకా సైన్యాలను గాల్లో నుంచి సమకూర్చమంటావా మంత్రి అని కదంబ మంత్రిని కోప్పడి, ఇప్పుడు మిమ్మల్ని రక్షించవలసిన వాళ్ళు కేవలం ధూమకుడు సోమకుడు మాత్రమే. ఏం ధూమక సోమకులారా, ఆ కార్యం మీరు నిర్వహించగలరా అని అడిగాడు. ఈ రాజు మంత్రి ప్రాణాలు కాపాడగలమేమో కానీ వాళ్ళ రాజ్యం మాత్రం తిరిగి వాళ్ళకి ఇప్పించలేమన్నాడు ధూమకుడు. రాజులేని రాజ్యం అంటూ ఎక్కడా ఉండదు. నీకేమైనా మతిపోయిందా ధూమక అన్నాడు గంగాధరుడు కసురుముతున్నట్టు. మహామంత్రి, నాకు రాజ్యం అవసరం లేదు. ఇప్పుడే నా కుమార్తెను వెతుక్కుంటూ నేను ఈ అడవిలో వెళ్ళిపోతాను అన్నాడు ఉగ్రసేనుడు. రాజుతోనే కదా మంత్రికి బ్రతుకు అన్నాడు కదమ్మ మంత్రి. రాజ్యమే లేనప్పుడు ఇంకా కోశాగారం ఇక్కడిది? నేను మీతో పాటే వస్తాను మహారాజా అన్నాడు కోశాధికారి కూడా. మీలో ఒక్కరిని కూడా వచ్చే జనం ప్రాణాలతో ఇక్కడి నుంచి పోనివ్వరు అంటూ సోమకుడు రంక వేశాడు. ఇక్కడ ఆజ్ఞాపించేవాడిని నేను. అనవసరంగా మీరంతా ఇక్కడ ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అంటూ గంగాధరుడు కల్లెర్ర చేసి, ఉగ్రసేన మహారాజు, అతడి పరివారము, కుంతల దేశ రాజుకు శరణాగతులు. వాళ్ళ ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత నాది. ధూమక సోమక, మీరిద్దరూ ఇప్పుడే బయలుదేరిపోయి ప్రజల్ని కదంబ నగరం వైపు వెళ్ళేలాగా చేసేయండి. వాళ్ళు మొండిగా ముందుకొచ్చారో ఇక్కడ పెద్ద యుద్ధమే జరుగుతుంది అని చెప్పి తన సైనికులను యుద్ధానికి సిద్ధం కావాల్సిందిగా ఆజ్ఞాపించాడు. ధూమకుడు సోమకుడు కుంతల దేశ మంత్రి ఆజ్ఞ ఆశ్చర్యాన్ని కోపాన్ని కూడా తెప్పించింది. సోమకుడు శపథం చేయబోయే వాడిలా చేయెత్తి ఏమో అనభయంతలో ధూమకుడు అతని భుజం పట్టుకొని దూరంగా లాక్కుపోయి, సోమో, తొందరపాటు పనికిరాదురా. గంగాధర మంత్రితో ఈ సమయంలో పొట్లాట పెట్టుకుంటే అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సైనికులు చాలా గొప్పవాళ్ళు. మన కదంబ ప్రజల్ని తేలిగ్గా ఓడిస్తారు. తిరిగి ఆ దుర్మార్గుడైన ఉగ్రసేనుని సింహాసనం ఎక్కించగలరు. కనుక మనం ప్రస్తుతానికి రాజీగా పోవటమే మంచిదిరా అన్నాడు. సోమకుడు అయిష్టంగానే ఏంటిది అన్నట్టు తలూపుతూనే ధూమకుడితో పాటు బయలుదేరాడు. ఇద్దరు గుర్రాలెక్కి విజయ నినాదాలు చేస్తూ అటువైపు వస్తున్నటువంటి ఆ కదంబ ప్రజలను ఎదురు వెళ్ళారు. పౌరుల్లో కొందరు వాళ్ళిద్దరిని గుర్తించి, అదుగో మన ధూమకుడు, మన సోమకుడు, వాళ్ళ నాయకత్వం కింద మనం కుంతల దేశ రాజు శతభానుణ్ణి కూడా సింహాసనం విడిచి అడవులు పట్టిపోయేలా చేయగలం అంటూ కేకలు పెట్టారు. ధూమకుడు ప్రజల గుంపును సమీపించి ఆ డప్పులు శబ్దాలు కొట్టే వాళ్లను కొమ్మ బూరల నుంచి నిశ్శబ్దంగా ఉండమని హెచ్చరించాడు. ఆ వాయించే వాళ్ళందరినీ కూడా కాసేపు ఆగండి అన్నట్టు చేయి పెట్టింది పైకి. పౌరులారా, ప్రజలారా, ఇక మీరు శాంతంగా కదంబ నగరానికి తిరిగిపోవటం మంచిది. ఉగ్రసేనుడు, అతడి మంత్రి కూడా కుంతల దేశ అమాత్యుడైన గంగాధరుడి శరణుజొచ్చారు. అంటే గంగాధరుడికి దొరికిపోయిన వాళ్ళు, వాళ్ళు కూడా ఇప్పుడు వేరే రాజ్యంలో కూడా శత్రువులాగా భావించి వాళ్ళను వీళ్ళు ఏం చేసిండ్రు, అరెస్ట్ చేసిండ్రు అన్నట్టు చెప్పిండు అన్నట్టు. వాళ్ళిద్దరిని ఈ సమయంలో మీరు చంపదలిస్తే కుంతల సైనికులతో యుద్ధం తప్పదు, కాబట్టి అందులో మనకు విజయం కలుగుతుందన్న నమ్మకం నాకు లేదు. ఒకవేళ మనం తాత్కాలికంగా విజయం సాధించినా కూడా కుంతల రాజు మొత్తం సైన్యాన్ని వెంటబెట్టుకొని మన మీద మళ్ళీ దాడి చేస్తాడు, ఆ సంగతి గుర్తుంచుకోండి అని చెప్తాడు. అతన్ని ఎదిరించి పోరాడుతాం, రాజరికం అన్నది లేకుండా చేసేందుకు ఆత్మార్పణ చేయటానికైనా మేము సిద్ధం అంటూ జనంలో నుంచి కొందరు యువకులు పెద్దగా కేక పెట్టారు. ఆత్మార్పణ అంటే చనిపోవడానికైనా సిద్ధం అంటున్నారు. ఏంటి, ఆత్మార్పణకు ఆత్మహత్యకి తేడా ఏమీ తెలిసినట్టు లేదు అంటూ ధూమకుడు పెద్దగా నవ్వి, ఆ అరిచే వీరులంతా ఇళ్లకు పోయి కోతి కొమ్మచ్చులాడుకోండి, నేను కదంబ పౌర ముఖ్యుల్ని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను అన్నాడు. జనం దారివ్వగా 4-5 వృద్ధులు, అంటే ముసలి వాళ్ళు, పెద్ద మనుషులు అంటారు కదా వాళ్ళను, వాళ్ళు ముందుకొచ్చిండ్రు. ధూమకుడు గుర్రం దిగి వాళ్లకు నమస్కరించి, అజలారా, మీరు ఇక్కడ నాయకత్వం వహించి ఈ ఉడుకు రక్తం యువకులను అదుపులో పెట్టుకొని మళ్ళీ మన ఊరికి మీరు వెళ్ళిపోండి అని అంటాడు. గంగాధర మంత్రి అన్నట్లు, రాజులేని రాజ్యం ఉండదు, ఇక కదంబ దేశానికి ఉగ్రసేనుడు రాజుగా రావటం జరగదు, కానీ ఆయన కుమార్తె కాంతిసేన మాటేమిటి అన్నాడు. కాంతిసేన మాకు రాణి కావాలి అంటూ జనంలో నుంచి కేకలు బయలుదేరినాయి. పౌర వృద్ధులు కూడా దానికి అంగీకార సూచకంగా తలలు ఊపారు. అలా అయితే అందరూ ప్రశాంతంగా కదంబ నగరానికి వెళ్ళిపోండి, రాక్షసుడు ఎత్తుకొని వెళ్ళిపోయినటువంటి ఆ యువరాణిని తిరిగి తెచ్చే బాధ్యత నాది అన్నాడు ధూమకుడు. జనం ధూమకుడికి ఒకసారి జై ధూమక, జై జై ధూమక అని జై కొట్టి నగరం వైపు బయలుదేరారు. ధూమకుడు, సోమకుడు గుర్రాలను మళ్ళీ తీసుకొని వెళ్ళి గంగాధరుడు ఉన్నటువంటి చోటుకు బయలుదేరేంతలో ధూమకుడి నడుము నుంచి వేలాడుతున్న కాలశంభరుడి మంత్రదండం జుయి అంటూ పెద్ద శబ్దం చేసి కట్టి ఉన్న తాడును తెంచుకొని గాల్లోకి లేచింది. సోమకుడు గుర్రం మీద లేచి నిలబడి మంత్రదండాన్ని పట్టుకునేందుకు పైకెగిరాడు. మంత్రదండం పారిపోయేటందుకు ప్రయత్నం చేసింది. మంత్రదండం పారిపోయిందా, మాయమైపోయిందా, నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాము.